ప్రియమైన ఆత్మబంధువులారా, ఆధ్యాత్మిక జీవితం అనేది దైనందిన జీవితంలో చాలా అవసరం. అదే మరణానంతరం ఉపయోగపడేదని అనుకోవసరం లేదు. మన దైనందిన జీవితంలో ఈ స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితం ఎంతగానో ఉపయోగపడుతుంది. శాంతిగా సుఖంగా ఆనందంగా జీవించటానికి ఆధ్యాత్మిక జీవితం యొక్క సపోర్ట్ మనకు అవసరం. అయితే దానికి మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శరీరానికి మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, అది నోటీస్ ఇవ్వకుండానే వస్తుంది. అది శరీరానికి మరణం రాకముందే, దేహానికి మరణం రాకముందే దేహబుద్ధిలోంచి కనుక మనం విడుదల పొందితే ఇంకా పునర్జన్మ, మళ్ళీ శవాలని మనం ధరించవలసిన పని లేదు. దేహానికి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. దేహానికి మరణం రాకముందే దేహాభిమానం, దేహబుద్ధిని అతిక్రమించగలిగితే అప్పుడు మనకి పునర్జన్మ వచ్చే అవకాశం లేదు, పునర్జన్మ లేని స్థితిని పొందుతాం. అయితే దాని కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన భక్తులు ఎక్కువ మంది, జనరల్గా మన భక్తులనే కాదు ఎక్కడైనా సర్వసాధారణంగా చాలా మంది కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదు. మీ ఇంటికాడ ఏ పనులు ఉంటాయో, పనులు అయిపోయిన తర్వాత మీరు కాలాన్ని ఉపయోగించుకోవాలి. జపం కానీ, ధ్యానం కానీ, పరమేశ్వరు యొక్క సర్వేశ్వరు యొక్క స్మరణ కానీ. మీకు ఇంటికాడ స్మరణ కుదరకపోతే మీ సమీప దేవాలయంలోకి వెళ్ళి అదే పరమేశ్వరుకు నమస్కారం పెట్టి రావటం కానీ, ఆ దేవాలయంలో 10 నిమిషాలు కూర్చోవటం కానీ చేసి వస్తూ ఉండాలి. అది మీ మనోవికాసానికి దారి తీస్తుంది. ఇంటికాడ సంసారం ఖర్చులకు పోవడం, కొంత డబ్బు మిగిలించాను అనుకోండి, వెళ్ళి ఏం చేస్తారు మీరు? బ్యాంకులో వేసుకుంటారు. అలాగే మీ కాలాన్ని కూడా ఏం చేయాలంటే, మీకు ఇంటికాడ పనులు అయిపోగా కొంతకాలం మిగులుతుంది, ఆ మిగతా కాలాన్ని దేవుని బ్యాంకులో వేసుకోవడానికి ప్రయత్నించండి. అది దేవుడి బ్యాంకు. ఇక్కడ భీమవరంలో బ్యాంకులో వేసుకున్నది మీకు కూడా రాదు, దేవుని బ్యాంకులో వేసుకున్నది కూడా వస్తుంది. భీమవరం బ్యాంకులో ఉన్నా అది మరణానంతర జీవితంలో చెల్లదు, దేవుని బ్యాంకులు వేసుకున్నది చెడు. అంటే దేవుని బ్యాంకులో ఆధ్యాత్మిక ధనం, ఆ చెల్లి ధనం వేసుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఇంటికాడ పనులు అశ్రద్ధగా ఉండక్కర్లేదు, ఇంటికాడ పనులు శ్రద్ధగా చేసుకుని మీ డ్యూటీ ఏదో కూల్గా కామ్గా క్వైట్గా చేసుకుని ఆ మిగతా కాలాన్ని, మిగతా డబ్బుని తీసుకెళ్లి బ్యాంకులో ఎలా వేసుకుంటున్నారో, ఆ మిగతా కాలాన్ని జపంతోటో, ధ్యానంతోటో, విచారణతోటో, లేకపోతే పరమేశ్వరుడు యొక్క పాదాలను ధ్యానం చేయటంతో కాలాన్ని అలా సద్వినియోగం చేసుకోవాలి. మన భక్తులు సర్వసాధారణ కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదు. కొంతమంది సాధకులకి అసలు కాలం సరిపోదు. నిజంగా సాధన చేసుకున్న వాళ్ళకి కాలం సరిపోదు. మనం సాధన చేయటం లేదు కాబట్టి కాలక్షేపం అవటం లేదు అనుకుంటున్నాం. మన కాలక్షేపం భక్తులకి ఎంత అయ్యారు? నిజంగా సాధన చేసేవాడికి అసలు కాలం సరిపోదు. దేవుడే మన పుట్టుక, దేవుడే మన చొరవ. ఏ దేవుడైతే మనల్ని శరీరంలోకి తీసుకొచ్చాడో ఆ దేవుడే శరీరంలోంచి మనం బయటకు తీసుకుపోతాడు. గాడ్ ఈజ్ అవర్ బర్త్ గాడ్ ఈజ్ అవర్ డెత్. ఆయనే మన పుట్టుక, ఆయనే మన చావనుకున్నప్పుడు ఇంకా ఎక్కడ దుఃఖం? మన దుఃఖపడటానికి ఏముంది టైం? ఎక్కడ దుఃఖపడతాం ఇంకా? మన పుట్టుక దేవుడే, చావు దేవుడే, అన్నీ దేవుడే. ఇంకా దుఃఖపడటానికి ఏముంది? దుఃఖపడటానికి ఏమి లేదు. అందుచేత మనం ముఖ్యంగా ఏంటంటే సాత్విక బుద్ధిని అలవాటు చేసుకోవాలి. బాహ్యంగా ఎంతో సైన్స్ అభివృద్ధి అవ్వచ్చు, లోపల వెలుచి ఉందనుకోండి, లోపల ఓర్పు లేదనుకోండి, లోపల సహనం లేదనుకోండి, అవగాహన చేసుకునే శక్తి లేదనుకోండి, మీకు భాషంగా సైన్స్ ఎంత అభివృద్ధి అయినా మిమ్మల్ని అశాంతి విడిచిపెట్టదు, దుఃఖం విడిచిపెట్టదు, దేహ బుద్ధి విడిచిపెట్టదు, దేహాభిమానం విడిచిపెట్టదు. ఏమీ లేదు, ఒకే ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, మీరు ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ మాకు ఎట్టి సంబంధం లేదు. మీరు పొందవలసిన విషయాన్ని మటుకు గుర్తు చెప్తున్నాను. మీరు ఏ గురువుని ఆశ్రయించండి, నాకు ఎట్టి సంబంధం లేదు. ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా మాకు వాటితో నిమిత్తమే లేదు. మీరు శివుడా, విష్ణువా, లేకపోతే యహోవా, ఎవరిని ఆరాధించినప్పటికీ మాకు దానితోటి నిమిత్తం లేదు. ఏ గురువు, ఏ గురువు ఎందు మీ మనస్సు నిశ్చలంగా ఉంటుందో, నిర్మలంగా ఉంటుందో, చల్లబడతాందో, మీ మనసు స్థిరపడతాందో, ఆ గురువును ఆరాధించుకోండి. అక్కడ కూడా మాకు పేచీ లేదు. కానీ పొందవలసిన విషయంలో మటుకు రాజీ పడే అవకాశం లేదు. నాలో మీ అందరూ ఉన్నారు, నా హృదయంలో మీరందరూ ఉన్నారు, మీ అందరి హృదయాల్లో నేను కూడా ఉన్నాను. కోరికలు చైతన్యంలో లేవు, కోరికలు సంస్కారాలు చైతన్యంలో లేవు, పునర్జన్మ కారణాలు చైతన్యంలో లేవు. మరి కోరికలు, వాసనలు, పునర్జన్మ హేతువులు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. మీరు నేను ఒకటే, సృష్టి అంతా ఒకటే. కానీ ఈ భేదబుద్ధి మనస్సు కలగజేస్తాం. మీ అందరి హృదయాల్లోనూ నేను ఉన్నాను, నా హృదయంలో కూడా మీరందరూ ఉన్నారు. ఇది అనుభవంలోకి రావాలంటే మనకు భేదబుద్ధి నశించాలి, వేరు బుద్ధి నశించాలి. పొందవలసినంత లోపల ఉంది, కానీ బయట ఏం లేదు. నువ్వు లోపల పొందవలసిన దానికి ఏ ఆటంకాలు ఉన్నాయో, ఏ అబ్స్టికల్స్ ఉన్నాయో, ఏ అడ్డంకులు అయితే ఉన్నాయో, ఆ అడ్డంకులను సృష్టి నీకు చూపిస్తూ ఉంటాయి. అవి జాగ్రత్తగా గమనించి ఆ అడ్డంకులను కనుక నువ్వు తొలగించుకోగలిగితే, చేతిలో ఉన్న వస్తువును వదిలేస్తే భూమి మీద ఎలా పడిపోతుందో, నీ మనస్సులు హృదయ యొక్క గుహలు, హృదయం యొక్క లోయలు పడిపోతుంది. భగవంతుడు విభూతి యుగంలో అందరి హృదయాల్లో నేను ఉన్నాను. ఎలా ఉన్నాను? చైతన్యంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను. ఏ వస్తువుకైతే చావు లేదో, ఏ వస్తువుకైతే పుట్టుక లేదో, ఏ వస్తువుకైతే ముసలతనం లేదో, ఏ వస్తువు యొక్క స్వరూపం ఆనందము, ఏ వస్తువు యొక్క స్వరూపం శాంతో, ఇదేని స్వరూపం అయితే సుఖము, అక్కడ నీ హృదయంలో ఉన్నాను అయ్యా. అక్కడ నువ్వు అన్వేషించటం మానేసి బయట ఏదో ఆనందం ఉందని, బయట ఏదో శాంతి ఉందని వెతుకుతున్నావు. ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే ఆనందం ఉందో, ఎక్కడైతే సుఖం ఉందో, అక్కడ వెతికితే నీకు దొరుకుతుంది. బయట ఏమి లేదు, ఉన్నదంతా లోపలే ఉంది. పరి విడిచిపెట్టి పారిపోవటం వల్ల జ్ఞానం రాదు. ఒకవేళ మీ దేహ ప్రారంభం అది ఉంటే అది వేరే విషయం. మన పని మనం చేసుకుంటూ ఇక్కడున్న వస్తువుని పొందాలి. ఎక్కడికి వెళ్ళినా జీవితం ఉంటుంది. కాశీ వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా, బద్రీ వెళ్ళినా, హిమాలయాలు వెళ్ళినా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఎక్కడికి వెళ్ళినా స్పెయిన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జీవితం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సమాజం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా మనుషులు ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా దర్శనం ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా ఇష్టాలు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా అయిష్టాలు ఉంటాయి. ఈ సమాజం, ఈ సమాజంలో ఉంటూ సమాజాన్ని మనం అతిక్రమించాలి, కానీ సమాజం నుంచి పారిపోయి సమాజాన్ని అతిక్రమించాలి. మీకు ఏదైనా కష్టం ఉందనుకోండి, ఉదాహరణకి మీకు ఏదైనా బాధ ఉందనుకోండి, ఆ బాధను మీరు పరిష్కారం చేసుకోవాలి. పరిష్కారం చేసుకోలేరనుకోండి, భరించటం నేర్చుకోండి. పారిపోవటం మంచిది కాదు. ఏంటంటే అది భరించటం వల్ల మీకేమవుతుందంటే సహనం పెరుగుతుంది. దానివల్ల కూడా ఆధ్యాత్మిక లాభం ఉంది. అందుకు చెబుతున్నాను, ఎప్పుడైతే సహనం పెరిగిందో మీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. మీరు ఆ సహనాన్ని ప్రాక్టీస్ చేసుకునే కొద్ది, ఆ సాత్విక బుద్ధిని ప్రాక్టీస్ చేసుకునే కొద్ది, లోపలున్న పరమేశ్వరుడు సర్వేశ్వరుడు అంతర్యామి వాడు మీకు ఎరుక పడతాడు, మీ బుద్ధికి గోచరిస్తాడు. భౌతికమైన అభివృద్ధిలోకి రావాలంటే పట్టుదల ఉండాలి, ఓర్పు ఉండాలి, లేకపోతే భౌతికంగా కూడా అభివృద్ధిలోకి రాలేదు. భౌతికంగా అభివృద్ధిలోకి రావడానికి ఎంత పట్టుదల, ఓర్పు అవసరమైనప్పుడు మనం ఆ ఇమ్మోర్టల్ స్టేట్, అమృతానుభవం పొందటానికి ఎంత పట్టుదల ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి. ఎవడు మహాపాపి అంటే, రమణ మహర్షి గారు దానికి నిర్వచనం ఏం చెప్పారంటే దేహబుద్ధి ఉన్నవాడు మహాపాపి అని చెప్పారు. ఎవడు మహాపుణ్యవంతుడంటే ఆత్మబుద్ధి ఉన్నవాడు పుణ్యాత్ముడు అని చెప్పారు. ఆత్మబుద్ధి ఉన్నవాడు పుణ్యాత్ముడు, ఎంచేది ఎంతో పుణ్యం ఉంటేనే కానీ వాడికి ఆత్మబుద్ధి కాదు. పాపి ఎవడంటే తన అస్తిత్వాన్ని దేహానికి ఎవడైతే పరిమితం చేసుకుంటున్నాడో వాడి పాపి. పూర్వజన్ముల నుంచి మీకు ఎంతో పుణ్యబలం ఉంటేనే మీకు ఆత్మబుద్ధి కలుగుతుంది, చైతన్య బుద్ధి కలుగుతుంది, అమృతానుభవం కలుగుతుంది, ఆ చావులేని స్థితిని మీరు పొందుతారు. రాజమండ్రిలో గోదావరి ఉంది కదా, ఈ వైపు నుంచి ఆ వైపుకి జంప్ చేసే శక్తి మనకు ఉందనుకోండి, ఎండగిండికాలో దాటి ఎంత తేలికి మనకు. అలాగే దేహాభిమానాన్ని దేహబుద్ధిని జంప్ చేయగలిగితే, అది విడిచిపెట్టుకోగలిగితే లోకవాసన శాస్త్రవాసన అయ్యే కొట్టిపోతాయి అయ్యా అంటారు. దేహబుద్ధిలో దేహాభిమానంలో ఇముడి ఉంది, ఏది ఈ లోకవాసన శాస్త్రవాసన అందులో ఇముడి ఉన్నాయి, ఏది దేహాభిమానంలో దేహబుద్ధులు. ఆ దేహబుద్ధులను విడిచిపెట్టగలిగితే మీకు లోకవాసన శాస్త్రవాసన తేలిగ్గా విడిచిపెట్టారు. మీరు మీకున్న ధనం విషయంలో జాగ్రత్తగా ఉంటారు, కానీ కాలం విషయంలో మీరు అజాగ్రత్తగా ఉంటున్నారు. అయ్యో మనకి ఏదో రోజున చావు వస్తుంది, శరీరానికి మరణం వస్తుంది, ఈ శరీరానికి మరణం వచ్చేటప్పుడు మనం జాగ్రత్త పడాలి, కాలాన్ని ఉపయోగించుకోవాలి. కొంతమందికి కాలం మిగులుతుంది, ఇంటికాడ పనులు చేసుకోగా కాలం మిగులుతుంది. అయ్యో పోనీ 2 గంటలు మనకి కాలం మిగిలింది, 4 గంటలు కాలం మిగిలింది, ఇది జపం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం, సత్పురుషులతో సహవాసం చేద్దాం, లేకపోతే విచారణ చేసుకుందాం, జపం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం, ఏదో బుద్ధి కలగకుండా కాలక్షేపంతో లోక విచారణ చోటు కాలక్షేపం చేసేస్తాం. ఇది పరమేశ్వరుని అగౌరవపరచడం. ఎందుచేత పరమేశ్వరుని అగౌరవపరచడం? పరమేశ్వరుడు నేను కాల రూపంలో ఉన్నాను అన్నాడు. మనం ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు కాఫీ తాగటానికి, బొటానీలు తినటానికి, అక్కడ ఇడ్లీలు అమ్మొస్తే ఇడ్లీలు తినటానికి టైం సరిపోతుంది, కానీ రామనామం చేసుకోవడానికి కానీ టైం సరిపోదు. ఏదో ప్రయాణంలో ఉన్నాం కదా అని ఇప్పుడు ఈ జపం ఎక్కడ కూరుతున్నట్టు. ఇడ్లీ తినటానికి టైం దొరుకుతుంది, కాఫీ తాగడానికి అలాగే బొటానీలు జంచుకుని చెప్పుతూ ఉంటారు ట్రైన్లు, అన్ని తినటానికి టైం దొరుకుతుంది, కానీ రామశబ్దం చేయడానికి టైం దొరకదు. అంటే దాని అర్థం ఏంటంటే లోపల మనకు భక్తి లేదు, సంస్కారం లేదు, శ్రద్ధ లేదు. అయితే మా మనస్సు ఏం బాగోతలేదంటారు, లోపల ఏదో కోరిక ఉంది, లోపల ఏదో ఒక వాసన ఉంది. నిజమైన వైరాగ్యవంతుడికి, పరమ వైరాగ్యవంతుడికి అది వాడికి అశాంతే రాదు. అంటే లోపల మనం వైరాగ్యం పెట్టుకోవాలి, బయట చేతులతో పనిచేయాలి, ఇంకా అశాంతి రాదు. పని మానమని నేను చెప్పడం లేదు, లోపల వైరాగ్యం పెట్టుకుని పని చేస్తే అశాంతి రాదు, లోపల ఆశ పెట్టుకుని పని చేస్తే అశాంతి వస్తుంది. ఒక సూత్రం జ్ఞాపకం, కోరికలోంచి ఆశ వస్తుంది, ఆశలోంచి అశాంతి వస్తుంది, అశాంతిలోంచి ఏమొస్తుంది, దుఃఖం వస్తుంది. దుఃఖం ఆత్మజ్ఞానం లేకపోతే, ఆత్మానుభవం లేకపోతే చల్లారు. నువ్వు ఎవరో నీకు తెలిసే వరకు నేను దుఃఖం వెంటాడుతుంది. నామ సాధన, భక్తి సాధన, యోగ సాధన, ధ్యాన సాధన, జ్ఞాన సాధన. అంటే నామ సాధన అంటే నామం ద్వారా సాధన చేసి భగవంతుడిలో ఐక్యం కావటం. ఆ భగవంతుడు ఎక్కడున్నా నీ హృదయంలో ఉన్నాడు. నీ మాంసం కంటే, నీ ఎముకల కంటే, నీ తలంపుల కంటే, నీ సంస్కారాల కంటే సన్నిహితంగా ఉన్నాడు అయ్యా. నువ్వు పొందబడే వస్తువు ఈశ్వరుడు అక్కడే ఉన్నాడు, వాణ్ణి నువ్వు పొందాలి, నీకు దూరాన లేడు, నీకు దగ్గరే ఉన్నాడు. కానీ నీకున్న అలవాట్లు, నీకున్న తలంపులు, నీకున్న సంస్కారాలు, నీకున్న అలవాట్ల యొక్క వేగం లోపల దేవుడు లేడని అనిపింపజేస్తాడు. ఉన్నాడు ఉన్నాడు, కానీ ఉన్న వస్తువు నీకేమి లేడేమో అనిపిస్తాను. హృదయంలో ఉన్నాడు ఈశ్వరుడు, నీ కంట్రోలర్ ఎక్కడ దూరం లేడు, నీ హృదయంలో ఉన్నాడు నీ కంట్రోలర్, కానీ వాడు లేడని నీకు అనిపిస్తాను. దానికి కారణం ఏంటంటే నీ అలవాట్ల యొక్క వేగమే కారణం, కానీ లేకపోవటం వల్ల కాదు. ప్రజహాచి జహాచి ప్రజహాచి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, భగవంతుడి సితప్రజ్ఞ లక్షణాలు మొదలుపెట్టాడు. ఇక మొదటి శ్లోకం వివరించి వదిలేస్తానని శ్లోకాలే కాదు ఇక్కడ. జహాచి ప్రజహాచి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, ఎన్ని కోరికలు పుట్టినా, ఎన్ని తలంపులు పుట్టినా, స్నేహాలైనా అయితే విరోధాలైనా ఎక్కడి నుంచి వస్తాయి, ఎన్ని మనస్సులోనే పుడతాయి. మంచి చెడు మనస్సులోనే ఉన్నాయి, స్వర్గం నరకం ఎన్ని మనస్సులోనూ ఉన్నాడు. శరీరం మరణించిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తాడో వాడు కూడా మనస్సులోనూ ఉన్నాడు. అంతా మనస్సులోనే ఉంది. అంచేది మనోనాశనం అవ్వకుండా మనస్సు తన మూలాన్ని చూస్తేనే కానీ అది నశించదు. మనోనాశనం అవ్వకుండా నీకు బ్రాహ్మీ స్థితి కలగదు. అంటే కోరికలన్నీ తరంపులు, కోరికలు, సంస్కారాలు, ఏవైనా సరే నీ సంకల్పాలు, ఎన్ని నీ కోపతాపాలు, నీ రాగద్వేషాలు, కామక్రోధాలు, ఇష్టాలు, అయిష్టాలు, లైక్స్, డిజ్లైక్స్, స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా ఎక్కడున్నాయో మనోగతాం. నీ లోపల, నీ లోపల చైతన్యంలోంచి పుట్టుకు రావటం లేదు, నీ చేయి లోపల బ్రహ్మములోంచి పుట్టుకు రావటం లేదు. నువ్వు ఎవడుగా ఉన్నావో ఆ నిజమైన నీళ్ళలోంచి పుట్టుకు రావటం లేదు. పట్టుకోవలసిన నేను వదిలేసావు, వదిలేవలసిన నేను నువ్వు పట్టుకున్నావు. అందుకే ఈ తిరకాసంత అన్నాడు. ఈ తిరకాసంత ఎక్కడొస్తానంటే ఏ నేనైతే పట్టుకోవాలో దాన్ని వదిలేసావు, ఏ నేనైతే వదలాలో వదలవలసిన నేను పట్టుకు తిరుగుతున్నావు. నీ చావుకి కారణం అది, నీ పుట్టుకి కారణం అది, నీ వేదనకి కారణం అది. పట్టుకోవలసిన నేనని వదిలేశావు, వదిలేవలసిన నేనని పట్టుకున్నావు. ఇక్కడ భగవంతుడు చెప్పింది ఏంటంటే, నీ లోపల 100 వాసనలు ఉన్నాయనుకో, 90 సాధన చేసి సాధన చేసి 90 వాసనలు వదిలేసావనుకో, నీకు పునర్జన్మలో తప్ప. పోనీ 99 వాసనలు వదిలేసావనుకో, ఒక ఆసన అట్టే పెట్టుకున్నావనుకో, అప్పుడు పునర్జన్మ తప్పదు. ఇంట్లోని నిప్పంతా ఆడిపేసావనుకో, ఇంకో కణం ఉందనుకో, ఆ కణం కూడా ఇల్లంతా అంటించే శక్తి ఉంది ఒక నిప్పు కణాన్ని. అదేవిధంగా మీకు 100 వాసనలు ఉన్నప్పటికీ 99 వాసనలు వదిలేసిన ఇంకో వాసన మీకు ఉన్నది పునర్జన్మ తీసుకొస్తుంది. దాన్ని కూడా అన్ని వాసనలు పోవాలి, అప్పుడు ఒడ్డుకు రావాలి, ఒడ్డుకు వచ్చాము అనుకోవాలి. ఈ లోపల నీ మనస్సును నమ్మటానికి వీలు లేదు పార్థ అర్జున. యథాతి ప్రతిహాతి అవి విడిచిపెట్టా. ఎలా విడిచిపెట్టాలంటే శేషం లేకుండా విడిచిపెట్టాలి. కొంతమంది ఈ మధ్యన మాంసం తినటం మానేశామండి అని చెప్తారు. మళ్ళీ మన చుట్టాలింటికి వెళ్ళామంటే వాళ్ళు బలవంతం చేశారు, మళ్ళీ అక్కడ చిన్నామని చెప్తూ ఉంటారు. ఆ చుట్టాలు బలవంతం చేయటం మాట అబద్ధం. వీళ్ళు బలహీనత అలా అనిపిస్తుంది, చుట్టాల మీద గెంటుతారు. చుట్ట అంటే వీడికి లోపల తినాలని ఉంది, ఆ చుట్టాలు తినమన్నారు, వీడు తిన్నాడు. ఇటువంటి చమత్కారాలకి లోపల ఈస్తాడు మోసపోడు. ఎన్నిసార్లు చెప్తాను నేను, ఎన్నిసార్లు చెప్పమంటావు పార్థ, డివోషన్ టు డ్యూటీ. భగవంతుడు ఒక శరీరానికి ఒక పని అప్పగిస్తాడు. అందరూ లోకంలో అందరూ ఒక పని చేయరు, ఎవరు చేయవలసిన పని వారు చేయవలసి ఉంటుంది. డివోషన్ టు డ్యూటీ, భగవంతుడు ఈశ్వరుడు యొక్క నీ ప్రారంభంలో ఏ పని ఉందో ఆ పనిని భక్తితోడు చెయ్యి, ఇష్టంతోడు చెయ్యి. ఆ డ్యూటీ పట్ల నీకు డివోషన్ ఉండాలి. ఆ డ్యూటీ పట్ల నీకు డివోషన్ కనుక చేస్తే నీ మనస్సులో ఉన్న పాత వాసనలు పోతాయి, కొత్త వాసనలు రావన్నాడు పరమేశ్వరుడు భగవద్గీతలో. అందరూ ఒక పని చేస్తే లోకం నడవదు. నీ ప్రారంభాన్ని బట్టి నీకు ఏ పని అయితే ఇచ్చాడో ఆ పని ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, భక్తిగా చెయ్యి. అప్పుడు కూడా మనోనాశనానికి ఆ పని నీకు సహకరిస్తుంది. ప్రజసాచి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, ఈ మనస్సులోనే అన్ని ఉదయిస్తున్నాయే, లోపల చైతన్యానికి సంబంధం లేదు. ఏదొచ్చినా మనస్సులోనే వస్తుంది, ఏదొచ్చినా మనస్సులోనే వస్తుంది. విరోధాలు మనస్సులోనే, స్నేహాలు స్నేహాలు మనస్సులోనే, అన్ని వస్తాయి మనస్సులో వస్తాయి. అంచేతను నువ్వు ఏదో కొంచెం విడిచిపెట్టడం కాదు, వాసన శేషం లేకుండా నీ మనస్సులో ఉదయించే సంకల్పాలు తీసి బయట పెట్టి, బయటకు లాగి మంట పెట్టు. నీ మనసులో ఉన్న కోరిక లేనంత మాత్రం చేత నీకు శాంతి పో. మనసులో ఉన్న కోరికలను తీసుకో పక్కన పెట్టు. మనసు పోతే నువ్వు పోవయ్యా, నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆత్మగా మిగిలిపోతావు. అంటే జపం కూడా ఇంటికంటే, జపం కూడా ఒక తలంపే. జపం చేయగా 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 ఆ చేసేవాడు అంతర్ధానం అవుతాడు. జపం చేయగా 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 జపం ఎవడైతే చేస్తున్నాడో వాడు ఏమవుతాడు, మనకు కనిపించకుండా వెళ్ళిపోతాడు, అంతర్ధానం వెళ్ళిపోతాడు. అది సైతాన్ని కనిపించకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు మనం మిగులుతాం. అప్పుడు ఇంకా మనకు పుట్టుక చావులతోటి, ప్రకృతితోటి, ప్రకృతి గుణాలతోటి సంబంధం లేదు. అప్పుడు మనం వేరుగా ఉండం, మనంగా ఉంటాం, తానుగా ఉంటాం. ఏదొచ్చిన తలంపు రూపంలో వస్తుంది. విరోధం తలంపు రూపంలో వస్తుంది, స్నేహం తలంపు రూపంలో వస్తుంది. ప్రతీకారం ప్రతి కక్ష తలంపు రూపంలో వస్తుంది, ప్రతి స్పందన తలంపు రూపంలో వస్తుంది, అన్ని తలంపు రూపంలోనే వస్తాయి. కానీ జపం చేసే తలంపు ఏం చేస్తుందంటే మిగతా తలంపులను తరిమేసి 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 ఆ తలంపు కూడా నశిస్తే లోపల భగవంతుడు నీకు తానుగా వ్యక్తం అవుతాడు. పచ్చగడ్డి తినే దూడ ఒత్తిగడ్డి ఇంకా మనకు దొరకలేదని ఒత్తిగడ్డి కోసం చూడదు. అదేవిధంగా నీకు ఆత్మశాంతి లభ్యమైనప్పుడు బాహ్య విషయాల జోలికి నీ మనస్సే వెళ్ళదు. అసలు అక్కడ తనలో ఉన్నటువంటి శాంతి స్వతంత్రంగా ఉంది, తనలో ఉన్నటువంటి ఆనందం స్వతంత్రంగా ఉంది. ఇంద్రియాలతోటి కానీ విషయాలతోటి కానీ శరీరంతో కానీ ప్రపంచంతో కానీ ప్రపంచంలోని విషయాలతో కానీ సంబంధం లేకుండా అది స్వతంత్రంగా ఉంది. ఆ స్వతంత్రమైన సుఖము, ఆ స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందం నువ్వు అది పొందినప్పుడు నీ బుద్ధి స్థిరంగా ఆ చైతన్యం నిలబడి ఉంటుంది. స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవడ ప్రజ్ఞ, ఎవడ బుద్ధి చైతన్యంలో జ్ఞానంలో స్థిరంగా ఉందో, లోపల బ్రహ్మములు ఏదిగా ఉన్నావు వస్తువులో ఎవడ బుద్ధి స్థిరంగా ఉంటుందంటే లోపల నీకు ఆనందం దొరికినప్పుడు, లోపల నీకు శాంతి దొరికినప్పుడు, నీకు సత్యానుభవం కలిగినప్పుడు, బ్రహ్మానుభవం కలిగినప్పుడు, సౌందర్యానుభవం కలిగినప్పుడు, లోపలంటే ఆనంద కిరటాలు వచ్చి నీ సహస్రాలను ముంచుతున్నప్పుడు నీ ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది, నీ బుద్ధి స్థిరంగా ఉంటుంది. అంతవరకు చాపల్యం తప్పదు. మనం ఏం చేస్తాం, దుఃఖం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, సంతోషం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, మనకు అనుకూలమైన వార్తలు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, ప్రతికూలమైన వార్తలు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం. ఇలా కొట్టిమిట్టాడుతూ ఉండవలసిందే, ఇలా నువ్వు బాధపడుతూ ఉండవలసిందే ఎంతవరకు నీ బుద్ధి స్థిరపడే వరకు. అహమాత్మ గుడాకేశు సర్వభూతాశయస్థిత, నీ ఆది నేను, మధ్య నేను, అంతము నేను అయ్యా. నీ చావు నేను, నీ పుట్టుకు నేను, అంతా నేనే. నువ్వెక్కడున్నావు, నువ్వు లేవు, ఉన్నావని అనుకుంటున్నావు, ఉన్నావని అనుకుంటున్నావు కూడా దాని మీద జుమ్ము చల్లు. నువ్వు లేవు, నువ్వు లేవు, ఎగిరెగిరి పడుతున్నావు, నేను నేనని ఉన్నానని అనుకుంటున్నావు. నువ్వేం చేస్తున్నావంటే దేవుడి మీద దుమ్ము చల్లుతున్నావు. దేవుడి మీద కాదు దుమ్ము చల్లవలసింది, వ్యక్తిగతమైన నేను అహంకారం మీద దుమ్ము చల్లు. నువ్వు లేవు, నువ్వు అసలు లేవు, ఉన్నానని అనుకుంటున్నావు, దాని మీద దుమ్ము చల్లటం మానేసి దాన్ని అలంకరిస్తున్నావు. అది ఎక్కడికి పోతున్నావయ్యా? పుట్టి డస్ట్ అని ఆర్టిఫిషియాలిటీ, పుట్టి డస్ట్ అని ఈగో సెన్స్. నువ్వు దుమ్ము చల్లవలసింది ఆత్మబుద్ధి మీద కాదు, దేహబుద్ధి మీద, దేహాభిమానం మీద తీసుకొచ్చి ఆ డస్ట్ చల్లు. నువ్వు డస్ట్ చల్లటం మానేసి అక్కడ దుమ్ము చల్లటం మానేసి దాని మీద దుమ్మేయటం మానేసి దాన్ని అలంకరిస్తున్నావు. అలంకరిస్తుంటే దేహబుద్ధి ఎక్కడికి పోతుంది? పోనే పోదు. అయ్యా ఏమి లేదు, కృత్రిమ జీవితం, ఆర్టిఫిషియల్ లైఫ్. సత్యాన్వేషకుడు ఏం చేస్తాడంటే తన తనలో ఉంటుంది ఆ సత్యాన్ని అనుభవంలోకి రావడానికి తనలో ఉంటుంది బలహీనతలు ఏంటో, తనలో ఉంటుంది వీక్నెసెస్ ఏంటో చూసుకుని అది తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు వాడు సత్యాన్వేషకుడు. స్వామి వారి గీతలో ఏం చెప్తారంటే లోపల వస్తువు ఉంది, లోపల వస్తువు ఉంది, నీకు కనపడటం లేదు. నిప్పును పొగ ఏ విధంగా అయితే నీకు కనపడకుండా చేస్తాడో, సూర్యుని ఏ విధంగా అయితే మబ్బులు ఏ విధంగా అయితే కనపడకుండా చేస్తాడో, అదేవిధంగా లోపల వస్తుంది అలవాట్లే కనపడకుండా చేస్తున్నావయ్యా. కానీ కనపడినంత మాత్రం చేత అది లేదని అనుకోకు, నీకు తెలియనంత మాత్రం చేత అది లేదని నువ్వు అనుకోకు. ఈ మధ్యలో చదువుకున్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి విషయ జ్ఞానం ఆత్మజ్ఞానం అనుకుంటున్నారు. విషయ జ్ఞానం ఆత్మజ్ఞానం కాదు, విషయ జ్ఞానం పొట్ట పోషించుకోవడానికి ఉపయోగపడుతుంది అంతే. ఆత్మజ్ఞానం అమృతానుభవం కలగడానికి ఉపయోగపడుతుంది, విషయ జ్ఞానం పొట్ట ఎంత నిజమో విషయ జ్ఞానం కూడా అంతే, పొట్ట పోషించుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ విషయ జ్ఞానం వేరు, ఆత్మజ్ఞానం వేరు. అంటే ఈశ్వరానుగ్రహం లేకుండా, గురువనుగ్రహం లేకుండా నీకు అద్వైత అనుభవం కలగదు. ఉన్నాడో లేడో, ఉన్నాడో లేడో అనుకున్నవాడు ఉన్నాడు. ఆడు ఉన్నాడనే నువ్వు జీవించు, ఆడు ఉన్నాడనే జీవించు. లేడని జీవిస్తావు అనుకో, ఉంటే నీకెంతైనా ప్రమాదమే. ఉన్నాడు, ఉన్నాడో లేడో, ఉన్నాడో లేడో అనుకున్నవాడు ఉన్నాడనే జీవించవయ్యా. నువ్వు లేడని జీవిస్తావు అనుకో, చేరావాడు ఉంటే అక్కడ ఎన్ని అరిష్టాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని నరకాలు, ఎన్ని యాతలు, ఎన్ని రోదలు. అక్కడ ఏదో కాలువ దగ్గర పులి ఉందంటున్నారు. నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళక, తుపాకుతో వెళ్ళి అక్కడికి. పులి ఉంటే కాలు చూడచ్చాం, కానీ నిజంగా అక్కడ పులి లేదనుకో, నీ చేతిలో తుపాకు ఉంటే నీకు నష్టమేమిటి? తీరా పులు ఉందనుకో, ఒట్టి చేతులతో వెళ్ళావనుకో, అప్పుడు ఎంత నష్టపోతావు నువ్వు? అంచేది ఉన్నాడో లేడో, ఉన్నాడో లేడో అనుకున్న వాడు ఉన్నాడు అయ్యా, ఉన్నాడనుకున్నట్టుగానే నువ్వు బతుకు. ఒక నువ్వు లేడు లేడని బతుకుతావనుకో, తీరా ఉంటే నీ మరణానంతర జీవితం ఎలా ఉంటుంది అని ప్రశ్న. ఎవరో ఏదో అన్నారని ఆ మాట మీరు పట్టించుకోకండి, మీ లోపలికి నోచూపు నేర్చుకోండి. చాలా మంది అసూయ మాటలు కూడా మాట్లాడతారు. ఎవరైనా ఏదైనా ఎండగంటలో చాలా మంచి పని చేస్తే అందరూ సంతోషిస్తారనుకోకుండా ఏదో చేశాళ్ళు ఏంటంటారు, ఆయన అసూయ మాటలు, అవగాహన లేని మాటలు, అర్థం చేసుకునే శక్తి లేని మాటలు. వాళ్ళందరినీ పిల్లకాయ మాటల కింద అనుకోవాలి కానీ, పిల్లలు చెప్పే మాటల కింద అనుకోవాలి కానీ, వాటిని మనం సీరియస్గా తీసుకుని మనసు పాడు చేసుకోకూడదు. ద్వేషరహితుడి కానీ స్వచ్ఛాన్వేషణకి పనికి రాదు. చూచుకో, నిన్ను నువ్వు చూచుకో, నిన్ను నువ్వు చూచుకున్నాక లోకాన్ని చూడు. నిన్ను నువ్వు చూచుకోకుండా లోకాన్ని చూస్తే నువ్వు బంధింపబడతావయ్యా. అంచేత ఇప్పుడు ఎన్ని సాధనలు చేసినా మనం పవిత్రం అవటానికి, పరిశుద్ధం అవటానికి, యోగ్యత కలగటానికి, అర్హత కలగటానికి మనకి ఎంతైతే యోగ్యత ఉంటుందో, ఎంతైతే అర్హత ఉంటే, ఎంతైతే అర్హత ఉంటుందో అంతే వస్తుంది. కానీ అంత మించి మనకి రాదు, భౌతికమైన ఆధ్యాత్మికమైన. లోపల సహనాన్ని పెంచుకో, సహనాన్ని పెంచుకుంటే నీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి, నీకు తూకం పెరుగుతుంది, బరువు పెరుగుతుంది. అల్పబుద్ధి ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం కలగదు. అల్పబుద్ధి పోగొట్టుకోకుండా ఆత్మజ్ఞానం సముపార్జనకు ప్రయత్నం చేయటం విరితనం. నువ్వు స్వల్పబుద్ధిని పోగొట్టుకున్నప్పుడు, అల్పబుద్ధి నీకు పోగొట్టుకున్నప్పుడు ఆత్మజ్ఞాన సముపార్జనకు ప్రయత్నం చేయక్కడే, దానం తెలియదు, జ్ఞానం నీకు తానుగా ఇరుకుపడుతుంది. లోపల పరమేశ్వరుడు ఉన్నాడు, పని చేస్తున్నాడు. నీలాగా నాలాగా పని చేయటం లేదు, సైలెంట్ గా పని చేస్తున్నాడు వాడు. అది ఎప్పుడు మిమ్మల్ని అనుగ్రహించాడో వాడు వేచి చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. మీకు ఆ యోగ్యత కలిగినప్పుడు ఒక క్షణం కూడా వెయిట్ చేయడు, వెంటనే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు, ఒక క్షణం కూడా పాడు చేయడాడు. లోపల చైతన్యానికి రూపం లేదు, నామం లేదు, గుణం లేదు. ఫారం లెస్, నేమ్ లెస్, క్వాలిటీ లెస్, దానికి ఏమీ లేదులయ్యా. ఒకవేళ వస్తువుని, ఆకారం లేని వస్తువుని పట్టుకోవడం నీకు కష్టమైతే, లోపలన్న చైతన్యాన్ని పట్టుకోవడం ఉంది, ఆ చైతన్య సాగరం ఉందది, దాన్ని పట్టుకోవడం నువ్వు కష్టమైతే, మేనిఫెస్టెడ్ గాడ్ ఒక రాముడు, కృష్ణుడు, శివుడు, లోక శంకరుడు, ఎవరో నీకు ఇష్టమైన దేవతను ఆ పాదాలను ఆశ్రయించి ధ్యానం చేసుకో. లోపలన్న సద్వస్తువు నేరుగా డైరెక్ట్ గా అందుకోవడానికి నీకు శక్తి లేకపోతే, మేనిఫెస్టెడ్ కాదు, రాముడు కానీ, కృష్ణుడు కానీ, శంకరుడు కానీ, ఎవరైనా సరే, ఎవరైనా సరే, నువ్వు నచ్చినటువంటి నీకు ఏ రూపం నచ్చుతుందో, ఏ నామం నచ్చితే ఆ పాదాలను ఆశ్రయించి అక్కడ కూడా నీ మనస్సును నిలబెట్టుకో. కానీ అది కూడా తలంపే. ఈ కాని, కానీలోనే ప్రమాదం ఉంది. బట్ట ఉపయోగిస్తాడు, బట్టే మనకు ప్రమాదాలు తెచ్చి పెడతాయి. ఇలా చేసుకో, అలా చేసుకో అని చెప్పి చివరి ఏమంటాడు, కానీ అదే చివరి స్థితి అనుకోకు, అదే పరమస్థితి అనుకోకు, అదే సుప్రీం స్టేట్ అనుకోకు, అదే హయ్యెస్ట్ స్టేట్ అనుకోకు అయ్యా. అది కూడా ఒక తలంపే. ఒకవేళ నీ మనసు శాంతిగా ఉన్నా అది కూడా తలంపే. మిగతా తలంపులు రాకుండా భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తే, భగవంతుడి పాదాల మీద నీ మనస్సును నిలబెట్టి ధ్యానం చేస్తుంటే, మిగతా తలంపులు రాకుండా ఈ తలంపు ఆపుచేస్తుంది. ఆపుచేసి అది కూడా తలంపే. కానీ అంత ధ్యానం చేసినంత మాత్రం చేస్తే నువ్వు చిటారు కొమ్మకి వెళ్ళావని అనుకోవద్దు. ఆ తలంపు కూడా అంతర్ధానం అయితే అప్పుడు అయ్యా నువ్వు పరమస్థితిని పొందేది. ఇస్తడు మీద మనకు ఉండే ప్రేమను చూశారు, ఆ ప్రేమ మనస్సు యొక్క చాపల్యాన్ని ఆపుచేస్తారు. ఎక్స్ట్రీమ్ లవ్, అన్లిమిటెడ్ లవ్, సుప్రీం లవ్, క్యూరెస్ట్ లవ్. ఆ లవ్ లో, ఆ ప్రేమలో వ్యాపారం లేదు. ఆ ప్రేమలో వ్యాపారం ఏమీ లేదు. ఈశ్వరుడు పాదాలను, ఈశ్వరుడు పాదాల మీద మనకు నిజమైన ప్రేమ ఉంటే మైండ్ యొక్క చేపలు, ఆ మనసు యొక్క చేపలు ఆగిపోతుంది. అంటే గాలిలోని చోట దీపం ఎలా ఉంటుందో, ఈశ్వరుడు పాదాలను మనం ఆశ్రయించినప్పుడు, ప్రేమ చోట ఆశ్రయించినప్పుడు మన మనస్సు కూడా గాలిలోని చోట దీపం లేక ఉంటుంది, అంత కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుంది. కానీ అది కూడా తలంపేనవయ్యా, అది కూడా తలంపే. కానీ మిగతా తలంపులు రాకుండా, మిగతా తలంపులు రాకుండా ఆపిచేసి ఇది ఉండదు, ఇది ఉండదు, ఇది కూడా అంతర్ధానం అయిపోతుంది, నీకు తెలియకుండా అనే పలాయనం చెత్తకిస్తుంది. కురుపు యొక్క తెచ్చి ఊడిపోయినట్టు ఈ తలంపు కూడా ఎప్పుడో ఊడిపోతుంది. ఈశ్వరుడు తన ఈశ్వరుడు నేను అనుగ్రహమైన గొప్పటి చోటు నేను కప్పుతాడు, ఆయన స్వరూపాన్ని ఎక్కిస్తాడు. ఆ తలంపును ఓడగొట్టుకో అక్కర్లేదు. ఆ తలంపు నువ్వు ఈశ్వరుడు పదాల మీద నీకు నీ భక్తిని ఓడగొట్టుకో అక్కర్లేదు. ఎప్పుడు అదే తానంతరదే ఊడిపోతుంది. ఎప్పుడు ఎప్పుడు ఊడిపోతుంది? ఈ సురాణగ్రహం ఎప్పుడైతే వర్షిస్తుందో అప్పుడు ఈ తలంపు కూడా ఊడిపోతుంది, మీకు స్వరూపం వ్యక్తం అవుతుంది. నిజమైన నేను తలంపు కాదు, నిజం కారణేన తలంపే, నిజం కారణేన ఆ తలంపే. అయితే మిగతా తలంపులతో పాటు గాఢ నిద్రలో ఈ తలంపు కూడా అణిగిపోతుంది మనకు. ఆ గాఢ నిద్రలో నీకు తెలియకుండా అణిగిపోతుంది. జాగ్రత్త అవస్థలో నువ్వు ఎరుగు చోట నిజమైన నిజం కాదు నేను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి, అదే సాధన. దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీ కంట్రోలర్ ఎక్కడున్నాడు? సర్వేస్తుడు ఎక్కడున్నాడు? నేను అనే తలంపు నీ లోపల నుంచి ఎక్కడ ఉదయిస్తాడో అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. నిజమైన దేవుడు అక్కడే ఉన్నాడు. ఈ నేననే తలంపు ఉపసంహరించుకుని 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 దాని మూలంలో అది లైవ్ అయిపోతే అప్పుడు ధ్యానం చేయటానికి ఎవడు మిగలడు, జపం చేయటానికి ఎవడు మిగలడు. అవకాశం ఇవి చెయ్యాలని ఉన్నాను. ధ్యానం చేయటం అనేది ఒక సాధనే, అది గమ్యం కాదు. జపం చేయటం అనేది ఒక సాధనే, అది గమ్యం కాదు. ఎవరైతే జపం చేస్తున్నాడో ఏ నేనే తలంపు, ప్రథమ తలంపు, ప్రధానమ తలంపు, ఏ మూల తలంపు అయితే ధ్యానం చేస్తాందో, ఏ మూల తలంపు అయితే జపం చేస్తాందో, అది తాను మూలంలోకి ఐక్యమైనప్పుడు జపం చేయటానికి ధ్యానం చేయటానికి ఎవడు మిగులుతాడు, ఎవడు మిగలడే. సాధన ఉంటే సాధ్యమే, సాధ్యము. అది సాధ్యమా అని అనకండి. లోపలన్న మూల తలంపు మూలంలోకి వెళ్ళటం సాధ్యమా అని అనకండి. సాధ్యమే, సాధన ఉంటే సాధ్యమే. అది సాధ్యమా? అది మా వల్ల అవుతుందా? అలా అనకండి. సాధ్యమే, సాధన ఉంటే సాధ్యమే. ఈ మార్గంలో మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నాన్ని సాధనని పిలుస్తారు. ఒకవేళ మీకు ధనం ఉండొచ్చు, మీకు చదువు ఉండొచ్చు, లేదా మీకు అధికారం ఉండొచ్చు, మీకు గౌరవం ఉండొచ్చు, ఉంటే ఉండడం ఉండదు. మీ ప్రారంభాన్ని బట్టి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ వాటితో తాదాత్యం పొందకండి. అది మీ స్వప్న సమానం. ఒకవేళ మీ ప్రారంభంలో ఏదైనా ధనం ఉంటే రానివ్వండి, కానీ అది దానితో తాదాత్యం పొందకండి. ఏంటి అది? మీరు కాదు కాబట్టి. ఒక్కొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మీ లోపల ఉన్నది బయట కనిపిస్తుంది, కానీ లోపల లేనిది బయట కనిపించదు. మీకు డబ్బు అంటే బాగా ఇష్టం అనుకుని డబ్బును వాళ్ళందరూ మీ కళ్ళకి దేవతలకని కనిపిస్తారు. అది మీకు అధికారం అంటే బాగా ఇష్టం అనుకోండి మంత్రి గారు దేవుడికి కనిపిస్తాడు, అందరికీ కనిపించడం. మీ లోపల ఉన్న వాసన బయట కనిపిస్తూ ఉంటుంది. బయట ఏమి లేదు, మీ లోపల ఉన్న వాసన బయట కనిపిస్తాను. కానీ మీ లోపల వాసన లేకపోతే ఏమీ లేదు. మహాత్మా గాంధీ గారికి ప్రధానమంత్రి పదవి గడ్డి పెరగతోడు సమానం. ఏం చెప్పా వాసన లేదు కాబట్టి. బాగా అర్థం చేసుకోండి, మనలో ఉన్నది బయట కనిపిస్తుంది, కానీ మనలో లేనిది బయట ఎక్కడ కనిపించదు. వారు చెడ్డవారని మీరు ఏదైనా అనుకుంటారు అనుకోండి, ఆ చెడ్డతనం మీ లోపల ఉంది. మీ లోపల ఉండకపోతే ఆ చెడుతనం కనిపిస్తారు. మీ లోపల అది లేకపోతే అక్కడ అది కనిపడదు. వారు మంచివారు కాదని మీరు అనుకుంటారు అనుకోండి, మీరు మంచివారు కాదని అర్థం. ధ్యానం ఎవరు చేస్తారు? అహంభావనే చేస్తుంది. ధ్యానం చేసి ధ్యానం చేసి ధ్యానం చేసి అహంభావన పోగొట్టుకోవడం పరోక్ష పద్ధతి. ఈ ధ్యానం చేసే వీరెవరు, జపం చేసే వీరు ఎవరని విచారణ చేసి వారిని తీసుకు పక్కన పెట్టడం, బియ్యంలో దెడ్డలు వేరేసినట్టు వారిని తీసుకు పక్కన పెట్టడం ప్రత్యక్ష పద్ధతి. అలాగెళ్ళినా జ్ఞానమే, ఇలాగెళ్ళినా జ్ఞానమే, అలాగెళ్ళినా ఆనందమే, ఇలాగెళ్ళినా ఆనందమే. మొత్తమే దాన్ని ఓడగొట్టుకోవలసింది. అది ఏది? ఆ వ్యక్తి భావన ఓడగొట్టుకోవాలి. జపం చేసి జపం చేసి ఆ దేహబుద్ధిని తొలగించుకున్నా సరే, లేకపోతే దేహంతో తాదాత్మ్యం పొందే ఈ బుద్ధి వాడు ఎవడని విచారణ చేసి వాడిని సాగనంపినా సరే, ఇలా చేసినా ఆనందమే, అలా చేసినా ఆనందమే, ఎడు చూసినా ఆనందమే. లోకం కనిపిస్తే ఆనందం, కనిపించకపోతే ఆనందం, శరీరం ఉన్నప్పుడు ఆనందం, శరీరం చనిపోయిన తర్వాత ఆనందం, ఆనందమే ఆనందం. అంటే వీరి శరీరం ఉండగా ఆనందానుభవం పొందితే శరీరం పోయిన తర్వాత కూడా ఇంకా ఆనందమే ఆనందం, ఆనందంలోనే ఆనంద ప్రవాహంలో ఊగిసలాడుతూ ఉంటారు. ఆ ఆనంద స్థితి దొరకలేదనుకోండి, అప్పుడు తప్పదు నరకాలు, స్వర్గాలు, యాతనలు, పునర్జన్మలు ఏమి తప్పబోయే. అప్పుడు మనస్సు ఉంటే అన్నీ ఉన్నాయి. పునర్జన్మ ఉంది, పూర్వజన్మ ఉంది, నరకం ఉంది, స్వర్గం ఉంది. మనస్సు ఉంటే మనసు ఎక్కడైతే లయించిందో ఉన్నది ఒక్కటైన సంగతి నీకు అనుభవం అవుతున్నాయో. మనం మొదట్లో చెప్పుకున్నాం, మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం. మీలో నేనున్నాను, నాలో మీరున్నారు, నాలో మీరున్నారు, మీలో నేను. ఇది మనకు అనుభవానికి వచ్చినప్పుడు వాడికి పునర్జన్మ లేదు. మనవల్ల ఒక్కటంటే ఒకటే, రంగుల్లో తేడా ఉండొచ్చు, దేహాల్లో తేడా ఉండొచ్చు, ఆర్థిక వ్యత్యాసాలు ఉండొచ్చు, కుల వ్యత్యాసాలు ఉండొచ్చు. ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలు. లోపలైతే అంత చైతన్య స్వరంతో ఆనందమే ఆనందము, శాంతే శాంతి. వాడికి లోకం కనిపించకపోవటంలో వచ్చి నష్టం లేదు, ఆనందాన్ని మీరు పొందిన వాడికి. నిద్రట్లో మనకి దేహం కనపడదు, లోకం కనపడదు, మనకి ఇష్టలు ఎవరు కనపడరు, మనకు స్తోత్రం చేసేవాడు ఎవరు కనపడరు. కానీ శాంతిగానే ఉన్నాం, సుఖంగానే ఉన్నాం, ఆనందంగానే ఉన్నాం. ఉంచేత మనం మనంగా ఉన్నాం కాబట్టి. కొంతమందికి పొగడ్తలు అంటే బాగా ఇష్టం. ఆ పొగడ్తలు పొగిడితేనే సంతోషంగా ఉంటారు వాళ్ళు. కానీ మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరో పొగడ్టం లేదు మనం, కానీ శాంతిగానే ఉన్నామయ్యా. అది నిజమైన శాంతి. మనస్సు అంటే నిజమో, దేహము కూడా అంతే నిజము, లోకము కూడా అంతే నిజము, పునర్జన్మ కూడా అంతే నిజం, చావు కూడా అంతే నిజము, పుట్టుకు కూడా అంతే నిజం. కానీ మనసు లేకుండా కూడా నువ్వు ఉంటావు, మనసు లేకుండా నువ్వు ఉంటావు. అంటే మనసు ఇక్కడ ఓవర్కమ్ చెయ్యాలి. దేహం నశించకముందే, దేహాన్ని శ్మశానం మీద తీసుకెళ్లి కాల్చి బూడిదికి చేయకముందే, ఎవరైతే దేహాభిమానాన్ని అతిక్రమిస్తున్నాడో వాడికి ఆత్మబుద్ధి కలుగుతుంది, ఆత్మసుఖం కలుగుతుంది, ఆత్మశాంతి కలుగుతుంది, ఆత్మ సింహాసనం మీద అధిష్టింపబడతాడు. పైగా కృష్ణుని అంటాడు రిచ్చిపోతాడు అక్కడ. ఆ జ్ఞాని యొక్క వైభవం ఆత్మాభవం గురించి పెద్ద ముఖం తీసుకుని చెప్పేస్తాడు స్వామివారు. అంతకుముందు వారంటే నాకు ఇష్టం, వీరంటే నాకు ఇష్టం, వారి పూజ చేస్తే నాకు ఇష్టం, వీరి భక్తులు, వీరికి మంచి గుణాలు ఉన్నాయి, వీరంటే నాకు ఇష్టం, వారంటే నాకు ఇష్టం అని చెప్పుకొస్తూ ఆత్మ చైతన్యానుభవం పొందిన వాడికి వాడంటే ఇష్టమని చెప్పటం మానేసి వాడి గురించి వర్ణించడం ఆయనకు కూడా భగవంతుడికి కూడా చేతకాక వాడు నేను, నేను వాడు, వాడికి నాకు తేడా లేదని చెబుతూ ఆత్మబుద్ధి ఉన్న వాడికి, ఆ చైతన్య అనుభవం వాడికి, ఆత్మ సింహాసనం మీద అధిష్టింపబడిన వాడికి ఎవడైనా నమస్కారం పెడితే ఆ నమస్కారం నాకే అందుతుంది అర్జున అన్నాడు స్వామి. మనసు అటు ఇటు చెదిరిపోతాం అనుకోండి, గాలి ఎక్కువ వేసినప్పుడు గాలి పట్టడం అటు ఇటు ఎలా చెదిరిపోతుందో, ఆకులు ఏ విధంగా అయితే చెదిరి ఎండిపోయిన ఆకులు అటు ఇటు ఊసి ఎలా చెదిరిపోతాయో. నీ మనస్సు స్ప్లిట్ అయిపోతా అంటే, నీ మనస్సు ఉన్న చోట ఉండకుండా అటు ఇటు వెళ్ళిపోతామంటే నీ మనస్సు బలహీనతలు ఉందని అడుగుతాం. అప్పుడు నువ్వేం చేస్తావంటే, బలమైన మనస్సు వాడిని ఆశ్రయించవయ్యా. ఆశ్రయిస్తే ఆ బలమైన మనస్సు నీకు కూడా వస్తుంది, స్ట్రాంగ్ మైండ్ వస్తుంది. అయ్యా బలహీనుడు ఏ విధంగా అయితే బలవంతుని ఆశ్రయిస్తాడు, నీ కనుక వీక్ మైండ్ ఉంటే స్ట్రాంగ్ మైండ్ ఉన్న వాళ్ళని ఆశ్రయించవయ్యా, నీ మైండ్ కూడా స్థిరత్వం వస్తుంది. నీ మైండ్ కనుక, నీ మనస్సు కనుక స్థిరత్వం లేకపోతే, స్థిరత్వం ఉన్న మనస్సు వాళ్ళని ఆశ్రయించవయ్యా. ఆశ్రయిస్తే వాళ్ళు సహాయ సహకారం నీకు అందుతాయి, నీ మనస్సు కూడా స్థిరపడుతుంది, నీ మనస్సు కూడా ఏకాగ్రత వస్తుంది, నీ మనస్సు నిశ్చలమవుతుంది, నీ మనస్సు నిర్మలం అవుతుంది, నీ మనస్సు శాంతిలో కూరుకుపోతుంది. అర్జునా, ఇక్కడున్న శాంతితోటి, ఇక్కడున్న సుఖంతో ప్రపంచంలో ఏ వస్తువు కూడా సమానం కాదు. నీకేమైనా 100 కోట్లు డబ్బు ఉందనుకోండి, ఏమంటే మాకు సుఖం లేకపోయినా పర్లేదు, శాంతి లేకపోయినా పర్లేదు, ఆనందం లేకపోయినా పర్లేదు, మాకు 100 కోట్లు డబ్బు ఉందని ఎవడైనా అనుకుంటాడా? అనుకుంటాడండి ఎవడైనా? నీ లోపలున్న సుఖంతో, నీ లోపలున్న శాంతితోటి, నీ లోపలున్న ఆనందం సృష్టిలో ఏ వస్తువు కూడా సమానం కాదు. నీ లోపల నిర్వాణ సుఖంతో సృష్టిలో ఏ, ఆ నిర్వాణ సుఖం కోసమే బుద్ధుడు రాజ్యాన్ని చేయించాడు. నిజమైన మంచివాడు ఎవడు? నేను మంచివాడిని, నేను మంచివాడు అనుకుంది. వాడికి నిజమైన మంచివాడికి వాడికి మంచితనం ఉన్నట్టు కూడా వాడికి తెలియదు. అలాగే నిజంగా ధ్యానం చేసేవాడు, నేను ధ్యానం చేస్తున్నా, నేను ధ్యానం చేస్తున్నా అనుకోవట్టు వాడికి తెలియకుండా, వాడికి తెలియకుండా ధ్యానం జరిగిపోతూ ఉంటున్నట్టు. నిజమైన మంచివాడికి వాడికి మంచితనం ఉందని తెలియదట్టు. నిజంగా ధ్యానం చేసేవాడు వాడికి ధ్యానం చేస్తున్నట్టు వాడికే తెలియదట్టండి. అది నిజమైన ధ్యానం. అంటే ఇప్పుడు ఇంతకీ భగవాన్ ఇక్కడ చెప్పిందంటే నార్మల్ విషయాలు కూడా మీరు అబ్నార్మల్ చేసుకుంటున్నారు. గోరుతోటి గిల్లే విషయాలు కూడా గొడవలు వేసి తింటున్నారు. కొంచెం అవగాహన చేసుకుని సమస్యను పరిష్కారం చేసుకునే విషయాలను కూడా పెద్ద చేసేసుకుంటున్నారు. ఇంకా మీకు అండర్స్టాండింగ్ లేకపోవటం, అవగాహన లేకపోవటం. ఆడంబరం లేకుండా జీవించడం నేర్చుకున్నా ఓ 50% మార్క్ నీకు వచ్చేసినట్టు ఆధ్యాత్మికంగా. కొంతమంది మాట ఆడంబరంగా మాట్లాడతారు, పని సున్నా. ఈ మాటలో ఆడంబరం పనికి రాదు. ఈ దైనందిన జీవితంలో ఆడంబరం పనికి రాదు. నీ వేషధారణలో ఆడంబరం పనికి రాదు. అనారోగ్యంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటాం కాదు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉంటే అనారోగ్యం రాదు. మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం ఏమీ తెలియదు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం తెలుస్తుంది. అంచేది నువ్వు ఆత్మవే, చైతన్యమే. నీ శరీరం చనిపోయినా నీ హృదయంలో చావులేని వస్తువు ఒకటి ఉంది, నీ హృదయంలో ఒక చావులేని వస్తువు ఉంది. ఆ చావులేని వస్తువుతోటి నీకు తాదాత్యం లేదు, ఆ చావులేని వస్తువుతోటి నీకు తాదాత్యం లేదు. చనిపోయే శరీరంతో నీకు తాదాత్యం ఉంది. నీ దుఃఖానికి, నీ వేదనకి, నీ పునర్జన్మలకి అదే కారణం. ఎంత వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్ ఆ చార్మింగ్ టీచింగ్. ఆ టీచింగ్ చూడండి, వైభవం. నీ దేహం చనిపోతుంది, నీ దేహం ఏదో రోజున చనిపోతుంది, కానీ ఎప్పుడు చనిపోతుందో మనకు తెలియదు. అయ్యా నోటీస్ చెబుతుంది. తెలంగాణ రాష్ట్రంలో చింతా దీక్షలు గారికి మీరు వచ్చి అరుణాచలం చూసి వెళ్ళండి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉత్తరాలు రాష్ట్రం ఉన్నారు. అంటే ఆర్యమండ్రేశ్వరి అంటే భగవాన్ ఎలాగా లేరు, భగవాన్ ఎలా లేరు, ఆ కొండ ఎప్పుడు ఉంటుంది. మన భగవాన్ లేరు కదా, ఏమంటారు చలంగారికి, మన భగవాను లేడు కదా, ఇంత కొండ ఎప్పుడు ఉంటుంది కదా. ఆ కొండ ఎక్కడికైనా పారిపోతుందని పోతుందని భయం లేదు కదా మనకి, ఎప్పుడు వస్తే ఏముందని అని దీక్షిత గారు చలంగారికి ఉత్తరాలు రాసేవారు. మీరు చెప్పింది రైతే, మీరు చెప్పింది రైతే, కొండ ఎప్పుడు ఉంటుంది, అది ఎక్కడికి పారిపోదు. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకొని, మీరు మటుకు ఎప్పుడు ఉండరు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకుని, కొండ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడికి పారిపోలేదు, ఎక్కడికి పారి. కానీ మీరు ఎప్పుడూ ఉండరు, కొండ ఉంటుంది కానీ మీరు మటుకి ఎప్పుడూ ఉండరు, అది గుర్తుపెట్టుకోండి. అసలు ఆలోచించినప్పుడు సమగ్రంగా ఆలోచించాలి మనం. ఇంకా వెనక్కి తిరిగి చూసి పని లేకుండా ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒక యాక్షన్ మొదలు పెట్టాలి. కొంతమంది 100 సంవత్సరాలు బతికిన యాక్షన్ ఉండదు. యాక్షన్ ఏమిటో ఆలోచిస్తూనే ఉంటారు, చూస్తున్నా ఉంటారు. ఇంకా కొంతమంది ఇంకా తెలివితేటగా మాట్లాడతారు, చూస్తూ ఉండదు. నేను చేస్తామని అనలేదు కదా, చూస్తామని చెప్తా ఉంటారు. అదంతా లాజిక్. మళ్ళీ అదేంటది లాజిక్, మేము చూస్తామని చెప్పాము కానీ చేస్తామని చెప్పలేదు కదా. అంటే మనకి తెలివితేటలను కూడా కృత్రిమంగా ఉపయోగించకూడదు. మన తెలివితేటల్ని కృత్రిమంగా ఉపయోగించి ఆర్టిఫిషియల్గా ఉపయోగించకూడదు. మన తెలివితేటలు మన సత్యాన్వేషణకు ఉపయోగపడాలి. మన తెలివితేటలు మనకు ఉపయోగపడాలి, ఇతరులకి ఉపయోగపడాలి. తెలివి మంచిదే, తెలివి మంచిదే. నువ్వు నీ అమృతానుభవం పొందటానిక తెలివి నీకు సహకరించాలి. అదే డబ్బు కూడా మంచిదే, డబ్బు చెడ్డది కాదు. నువ్వు ఎంతవరకు సత్కర్మ చేసావు డబ్బు వల్ల. భగవాన్ అంటారు మనం వెల్త్ సంపద. సరసాన మీరు 1 కోటి రూపాయలు సంపాదించారనుకోండి, మీరు సంపన్న గృహస్థులు అంటారు. ఏమంటారు? సంపన్న గృహస్థులు అంటారు. కానీ ఇతరుల క్షేమం కోసం, ఇతరులు క్షేమం కోసం, లేదా గ్రామ అభ్యుదయం కోసం, సోషల్ వెల్ఫేర్ కోసం, సమాజం యొక్క అభివృద్ధి కోసం నువ్వు ఏదైనా ధనాన్ని ఉపయోగిస్తే అది నిజమైన సంపద. ఇది స్వప్న సంపద అవుతుంది, అది నిజమైన సంపద. అంటే నీ శరీరం మరణించాక నీకు కూడా వచ్చే సంపద. అది మీరు బాగా అర్థం చేసుకోండి. నీకు 1 కోటి రూపాయలు సంపాదించారు, బ్యాంకులు వేశారు, అది డ్రీమ్ సంపద అంటే స్వప్నంతో సమానమైన, అది సంపద, స్వప్నంతో సమానమైన సంపద. ఆ 1 కోటి రూపాయలు మీరు ఒక 5 లక్షలు ఇతరులకు ఉపయోగపడి, ఇలాగ సమాజానికి ఉపయోగపడి ఇలా చేశారనుకోండి, మాట వస్తుంది. అది నిజమైన సంపద, స్వప్న సంపద కదట్టు. ఏం చేతున్నది? మీ మరణానంతర జీవితంలో కూడా మీకు కూడా వచ్చేస్తున్నట్టు, మీరు వద్దన్నా సరే మీకు కూడా వస్తున్నట్టు. అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఇతరులకు ఎవరికైనా 1 రూపాయి ఇస్తే ఏదో దానం చేసామనుకుంటున్నాం. మన ఇంటికాడ 1 రూపాయి దాచుకుంటేది మనం నిలవలో ఉందనుకుంటున్నాం. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నీ నిలవ నీ ఇంటికాడ 1 రూపాయి ఇంటికాడ ఉంటుంది. నువ్వు ఇతరులకు ఎవరికైనా 1 రూపాయి ఇస్తే ఆ 1 రూపాయి నీ మరణానంతర జీవితంలో నీకు కూడా వచ్చేస్తుంది, వద్దన్నా సరే. ఇది సంపదే అది సంపదే, కానీ ఆ సంపద నీకు కూడా వస్తుంది. అదే ఇతరులకు ఉపయోగించిన సంపద ఒకవేళ నాకు అక్కర్లేదు అనుకున్నా నీకు కూడా వచ్చేస్తుంది. ఇట్ ఇస్ ఎ ట్రూ వెల్త్, ఇట్ ఇస్ ఎ రాయల్ వెల్త్, ఇట్ ఇస్ ఎ లాయల్ వెల్త్, ఇట్ ఇస్ ఎ ఫెయిత్ఫుల్ వెల్త్. అది వెల్త్ అయ్యా, ఏంటి అది భాగ్యం అంటున్నది, అది ఏంటి అది భాగ్యం అంటే అది. ఇట్ ఈస్ గ్లోరియస్ సీన్ టు హెల్ప్ వన్ మ్యాన్, అది నిజమైన సంపద. నీకు అన్నిట్లకంటే ఏది ఇష్టమో, ఏ అవతార పురుషుడు అంటే ఇష్టమో, ఏ గురువు అంటే ఇష్టమో, లేకపోతే ఇప్పుడు రాయే నేపథ్యంలో నీకు ఎండగని దేవుడు ఇష్టం అయితే ఎండగని దేవుడే, నీకు ఏ దేవుడైతే ఇష్టమో, నీకు ఎక్కడైతే మనస్సు ఉందో, ఎక్కడైతే ప్రీతి ఉందో, ఎక్కడైతే ఇష్టం ఉందో, నీ మనసును అక్కడే పెట్టు, నేను చెప్పినట్టే చెయ్యక్కర్లేదు. నీకు అరుణాచలం రావక్కర్లేదు అయ్యా, నువ్వు ఎండగండి దేవుడు అంటే నీకు బాగా ఇష్టం అనుకో, పరమేశ్వరుడు సర్వేశ్వరుడు అంటే లోకేశ్వరుడు వాడంటే నీకు బాగా ఇష్టం అనుకో, నువ్వు ఎందుకు అరుణాచలం ఎందుకు, నీకు ఇష్టం లేనప్పుడు నీకు ప్రీతి లేనప్పుడు ఎందుకు అయ్యా ఎండగండి దేవుడి మీద నీ మనస్సును పెట్టు. ఆయన దగ్గరికి మనం ఎలా వెళ్ళామనుకున్నాడు, మళ్ళీ ఆయనే మన దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఆయనే ఎండగండి వచ్చేస్తున్నాడు, ఆయన ఎండగండి వచ్చేసి ఏం చెబుతున్నాడంటే ఎండగడుతున్నాడు మనల్ని. తపస్సు అంటే ఏం లేదు ఎండగట్టడం, తపస్సు అంటే ఏంటి, మనం తలిసిపోయిన గుడ్డను ఎండలో పెడితే ఏమవుతున్నది, ఆరిపోతుంది. అలా ఎండ మన మనసుని ఎండగట్టడమే తపస్సు. అది ఎండగండిలని ఎండగట్టమంటున్నాడు, అరుణాచలం దాకా రావక్కర్లేదు మీరు, ఎండగండిలోనే మనసుని ఎండగట్టండి. ఇక్కడ ఉన్నాడు కదా దేవుడు, ఎండగండిలో దేవుడు ఉన్నాడు కదా, ఒకవేళ నీకు ఆ దేవుడు ఇష్టం అవుతానంటే అక్కడే కూర్చోండి, మీ మనసును అక్కడే పెట్టండి. మీరు ఎక్కడైనా తరించడం కావాలి, ఏదో గేట్లోంచి మీరు తరించండి, మీరు అందరూ అరుణాచలం గేట్లోకి రావక్కర్లేదు. ఒకవేళ ఎండగండిలోనే దేవుడు విశ్వేశ్వరుడు, విశ్వానికి ప్రభువైన ఇక్కడ దేవుడి పేరు విశ్వేశ్వరుడు, కాశీలోని దేవుడు కూడా విశ్వేశ్వరుడే. మనం ఏం చేస్తామంటే ఈశ్వరుని మర్చిపోయి విశ్వాన్ని జాగ్రత్త పెట్టుకుంటున్నాం. దేవుని మర్చిపోయి దేవుడు సృష్టించిన దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. ఒక్క మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మన రంపను పెట్టి నిలువు నాకు కోసేసిన, ఎవడైతే సృష్టిని అతిక్రమించినాడు, ఎవడైతే సృష్టిని దాటలేడు, సృష్టిలో ఒక భాగంగా ఉంటూ మన ఆత్మజ్ఞానాన్ని పొందలేము, సృష్టిని ఎవడైతే అతిక్రమించలేడు వాడికి ఆత్మానుభవం కలగదు. ఎవడైనా ఒక మాట మాట్లాడే వాడు సృష్టిలో ముందు మాట్లాడుతున్నాడా, సృష్టిని దాటి మాట్లాడుతున్నాడా, అక్కడ చూడాలి మనిషిని. ఆ సృష్టికి అధిపతి అయిన వాడిని ఆరాధించడం సృష్టిని దాటానికే, సృష్టిని ఓవర్కమ్ చేయటానికే. అంటే మీరు ఎండగంటలోనే ఉండండి, ఎండగంటలో ఉండి ఎండగట్టండి, ఇక్కడే ఉండండి, అంత దూరం మీకు ప్రయాణం యొక్క ఇబ్బంది ఏమి అవసరం లేదు, మీ శరీరాన్ని సేవ నాటి ఇటు తిప్పక్కర్లేదు. మీకు ఒకవేళ ఎండగడి దేవుడు అంటే ఇష్టం అనుకోండి, మీకు అక్కడ ఇష్టం ఉందంటే, ఇష్టం ఉందంటే మీరు ఆరాధిస్తే మీకు ఎక్కడైతే ఇష్టం ఉందో, మీకు ఎక్కడైతే ప్రీతి ఉందో, ఎక్కడైతే లైకింగ్ ఉందో, మీ మనసును అక్కడ నిలబెడితే తొందరగా అతి తొందరగా వేగంగా అతి వేగంగా మీకు ఏకాగ్రత వచ్చేస్తుంది. నీకు పునర్జన్మను తీసుకొచ్చే వాసనని నువ్వు బలవంతాన్ని నెట్టక్కర్లేదు, వాటంతరీ దూరం అయిపోతాయి. ఇంచక ధ్యాన స్థితిలో నీకు ఆ ఏకాగ్రత కుదురుతుంది. ఆ ఏకాగ్రత కాలం చెవి నీకు దొరికినప్పుడు మోక్షం అనే పెట్టిని ఓపెన్ చేసుకోవడం నీకు తెలివి తేలికే, అది నీకు హృదయంలో ఉంది. అయి పోతాయవయ్యా, అయి వాసనని నేను విడిచిపెట్టి పోతాయి, పోయి పోయి మాసిపోతాయి, మాసిపోయి చిరిగిపోతాయి. నీ పునర్జన్మ చేతులు నేను అంటిపెట్టుకున్నాయి కదా, ఎప్పుడైతే పరమేశ్వరుని ప్రార్థించగా ప్రార్థించగా, నీకు ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థించగా ప్రార్థించగా నీకయ్యి వాటంతరవే దూరం అయిపోతాయి, దూరం అవుతాయి కాదు మాసిపోతాయి, మాసిపోవటమే కాదు చిరిగిపోతాయి. అవి ఎక్కడున్నాయి, పత్తా లేకుండా పోతాయి నీకు, అవి ఎక్కడున్నాయి నీకు, పత్తా లేకుండా పోతాయి. అంటే నీకు ఏకాగ్రత లేనప్పుడే చెడు తలంపులు వస్తాయి. ఇప్పుడు మీకు సాయంత్రం మంచం మీద బెడ్డ మీద పడదాన్ని నిద్ర వచ్చేసిన అనుకుని చెడు తలంపులు రావు. ఇంకా మీరు నిద్రపోవడానికి ప్రారంభించాక నిద్ర రాదనుకోండి, చెడు తలంపులు అన్నీ వచ్చేస్తాయి. అంటే సాయంత్రం నిద్రపోయే ముందు మీరు ఏం చేస్తారంటే నిద్ర రానివ్వండి, నిద్ర వచ్చాక మంచం మీద పడండి. నిద్ర రాకుండా మంచం మీద పడితే చెడు తలంపులు వస్తాయి. నిద్ర వచ్చాక మంచం మీద పడ్డారనుకోండి, 5 నిమిషాల్లో నిద్రలోకి వెళ్ళిపోతారు. అంచేది నువ్వు నీకు ఏదైతే బాగా ఇష్టమో దాన్ని నీ మైండ్ మనసులో కాపాడుకో. నీకు చెడు తలంపులు రావు, చెడు తలంపులు రావు. నీ మనసులో ఏదైతే నీకు ఇష్టమో, నీకు ఏదైతే బాగా ప్రీతిగా ఉందో దాన్ని మనసులో కాపాడుకో. త్యాగరాజు రాముని కాపాడుకున్నాడు. అని గాంధీజీని చంపినప్పుడు కూడా, హత్య చేసినప్పుడు కూడా రాముడి తోటి ఆత్మారాముడితో అనుబంధం తెగలేదు. అది కాపాడుకో. ఏది నీకేదైతే ఇష్టమో, ఏది అవుతుంది ఒక లేండమైన దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి మీద ఉన్న ప్రేమని భక్తిని కాపాడుకో. ఆ తలంపు పెట్టుకో. మిగతా తలంపులు నీకు అక్కర్లేని తలంపులన్నీ తగ్గిపోతాయి. పైగా నీకు అక్కర్లేని తలంపులు నీకు రానప్పుడు దుఃఖం కూడా పోతుంది. ఇంకా దుఃఖం తలంపు రూపంలో వస్తుంది. తలంపు లేకుండా దుఃఖం రాదు. నీకు ఏకాగ్రత పెరుగుతూ నీకు అవసరమైన తలంపులు రావు. తలంపులు రానప్పుడు దుఃఖం కూడా నీకు పోతుంది, అశాంతి పోతుంది. అప్పుడు నీ శరీరం ఉన్నప్పుడే ఏమిటి ఎప్పుడో వస్తుంది అనుకున్నాను మోక్షం, అప్పుడే వచ్చేసింది అంటే అనిపిస్తుంది. ఏమి తలంపు రాకపోయినప్పుడు ఉపాసన, ఉపాసనకు అంత శక్తి ఉంది. అయితే నువ్వు అభ్యాసం చెయ్యాలి. ఎండగండ దేవుడు అంటే నాకు ఇష్టం అంటే సరిపోదు. అది నీ మనసును నిలబెట్టాలి. అభ్యాసం చెయ్యాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. ప్రాక్టీస్ చేయగా చేయగా అది ధ్యానం కింద, నీ యొక్క ప్రాక్టీస్ చేయగా నీ నీ భావన అక్కడ నిలబెడితే అది ధ్యానం అవుతుంది. ఏమవుతుంది? అది ధ్యానం అవుతుంది. నీ ధ్యాస ధ్యానంగా పరిణమిస్తుంది. విశ్వేశ్వరుని మీద నీకున్న ధ్యాన, ఆ జగన్నాథుడి మీద నీకున్న ధ్యాస ధ్యానంగా మారిపోతుంది. ఆ ధ్యానం చేయగా 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 నువ్వు చేస్తున్నావు అనే సంగతి కూడా నీకు తెలియకుండా అయిపోతుంది. అప్పుడు నీకు నిర్వాణ స్థితి కలుగుతుంది. అప్పుడు గంటలు లెక్క పెట్టుకోక్కర్లేదు, రోజులు లెక్క పెట్టుకోక్కర్లేదు. ఏమంటే మా కాలక్షేపం అవ్వటం లేదని మీరు ఎంత అంటే మీరు సాధన చేయటం లేదని అర్థం. ఇప్పుడు భగవాన్ అడిగేది ఏంటంటే మీ సంసారం ఖర్చులకి మిగిలిన డబ్బు బ్యాంకులో పెట్టేసుకుంటున్నారు కదా, మరి ఇంటికాడ మీరు పని చేసుకోకుండా ఇంకా కాలం మిగులుతుంది కదా, ఆ కాలాన్ని ఏం చేస్తారో కాలక్షేపం అవుతారో అని కూర్చుంటారా? భగవద్ అనుభవం పొందటానికి ప్రయత్నం చేయరా? అంటే మీకున్న ధనానికున్న విలువ కూడా కాలానికి లేదా? భగవంతుడి గీతలో ఏం చెప్పాడంటే నేను ధన రూపంలో ఉన్నానని చెప్పలేదు, కాల రూపంలో ఉన్నానని చెప్పాడు. ఆ కాలం వచ్చేటప్పుడు మనకు చావు కూడా వచ్చేస్తుంది. అది ధ్యానం అంటే యుద్ధం, ధ్యానం అంటే పోరాటం. కోటల శత్రువులు చెప్పు కోటల నుంచి బయటకు వస్తారు. నువ్వు పోని అనేక జన్మల నుంచి నువ్వు అనేక వాసనలు కోరికలను మూసుకొస్తున్నావు. ఆ పూర్వజన్మ వాసనలు, పూర్వజన్మ కోరికలు, ఆ పూర్వజన్మ టెండెన్సీస్ అన్నీ వస్తూ ఉంటాయి. అది నీకు తెలిసా కానీ బయటకు పోవు, వస్తే రాని. కానీ నీ ధ్యాస విడిచిపెట్టకు, నీ ధ్యానం విడిచిపెట్టకు, ఈశ్వరుడు పట్ల నీకున్న ప్రేమ విడిచిపెట్టకు. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని ఎప్పుడైతే నువ్వు పట్టించుకోవు కొంతకాలానికి అవి చిరిగిపోతాయి, మాసిపోతాయి, తర్వాత చిరిగిపోతాయి. కోటలు ఎంతమంది ఉంటే అంతమంది రాని, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతా. ఈశ్వరుడు ధ్యానం విడిచిపెట్టుకు, ఆ ఈశ్వరుడి మీద ధ్యాస విడిచిపెట్టుకు. మీలో ఉన్న వాసనకి మీరు బలం ఇస్తున్నారు, మీరు బలం అయిపోతే అయ్యిపోతాయి. ఆ వాసనకి మీరు నీళ్లు పోస్తే బలపడతాయి, నీళ్లు పోయకపోతే అయిపోతాయి. మీరే నీళ్లు పోస్తున్నారు అట్లకి, అట్లకి నీళ్లు పోసేది మీరే, పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసేది మీరే. నీళ్లు పోయిట మానేస్తే వాటి అంతటి వాడే ఎండిపోయి వాలిపోయి రాలిపోతాయి. ఇది భగవాన్ చెప్పి టెక్నిక్. అంటే నువ్వు అన్నిటికంటే శాంతి ముఖ్యం, ఇది ధనం కంటే నీ కీర్తి కంటే శాంతి ముఖ్యం. అయితే మనకు కూడా అప్పుడు శాంతి వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అది పెర్మనెంట్ అవ్వాలి. మనకు వచ్చిన శాంతి ఏమవ్వాలి? అది పెర్మనెంట్ అవ్వాలి. ఆ మోక్షస్థితి మనకు కలిగే వరకు అశాంతి వెంటాడుతుంది. మనకు మోక్షానుభవం కలిగే వరకు మన హృదయంలో ఉంటుంది సంతోషం. మనకు ఆ చావు లేని వస్తువు మనకు ఎరుపులోకి వచ్చే వరకు అశాంతి వెంటాడుతాం. అది పొందటానికి, లోపలున్న వస్తువుని పొందటానికే నీకు సత్పురుషులు సహవాసం, ఏకాంతవాసం అన్నీ అంతికేనవయ్యా నువ్వు చేసే సాధనలు. ఎందుకు ఎందుకు ఆ దేహాభిమానం నశించి, దేహబుద్ధి నశించి ఆత్మబుద్ధి కలగటానికేనవయ్యా నువ్వు చేసే సాధన యొక్క ప్రయోజనం అది. నీకు దేహం మరణించక ముందే దేహబుద్ధి నశించదనుకో మళ్ళీ దేహం వస్తుంది. దేహం మరణించక ముందే నీకు దేహబుద్ధి పోయి ఆత్మబుద్ధి కలిగిందనుకో నీకు పునర్జన్మ రాదు. మూల తలంపుకి దేహం కావాలి, ఈ లోకం కావాలి, ఈ దేవుడు కావాలి. దీనికి మూల తలంపుకి అంటే దేహంతో ఏ తలంపు అయితే తాదాక్ష్యం పొందుతుందో దానికి దేహం కావాలి, లోకం కావాలి, దేవుడు కావాలి. కానీ నీ లోపల నిజమైన వస్తువు ఆ చైతన్యానికి బ్రహ్మముకి దేహంతో లోకంతో దేవుడితో సంబంధం లేదు దానికి. ఇంకది ఎవరికైనా అశాంతి వచ్చిందనుకుని అది పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఉంటే నష్టం ఏంటి? ఇప్పుడు అశాంతి వస్తే మనకు నష్టం ఏంటి? మన స్వరూపం అది లేదు. మన స్వరూపం ఏదైతే లేదో అది వచ్చినప్పుడు మనం పోగొట్టుకోవడానికి దాన్ని గెంటడి బయటికి గెంటడానికి ప్రయత్నం చేస్తాం. మనకు దుఃఖం వస్తామనుకున్న దుఃఖాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దుఃఖాన్ని తొలగించడం ఏం చేయదు, మన స్వరూపంలో దుఃఖం లేదు. మన స్వరూపంలో మనలో ఏది లేదో వచ్చినప్పుడు బయటికి గెంటడానికి ప్రయత్నం చేస్తాం. మన స్వరూపం ఆరోగ్యమే, అనారోగ్యం కాదు. అయ్యి ఏం చేస్తే అనారోగ్యం ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన స్వరూపం సుఖమే అయినప్పుడు దాని చేసి మన స్వరూపం సుఖమే కాబట్టి ఎప్పుడైనా దుఃఖం వస్తే దాన్ని తొలగించుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఆత్మన్యేవాత్మనా తుష్ట. నీ ఆత్మలోనే నువ్వు రమించు, ఆత్మలోనే నువ్వు రమించవయ్యా. ఆత్మతో ఆత్మలోనే శాంతిని అనుభవించు. అప్పుడు నీ బుద్ధి జ్ఞానంలో స్థిరపడుతుంది. నీ బుద్ధి అప్పుడు ఎక్కడ స్థిరపడుతుంది? జ్ఞానంలో స్థిరపడుతున్నావు కదా. నీ హృదయంలోని నిజంలో నీ బుద్ధి స్థిరపడే వరకు దానికి వాండరింగ్ తప్పదు, చేపలు తప్పదు. నీ హృదయంలో ఉన్న దేవుడు మటుకి 70% సత్యం, 99% సత్యం కాదు, 100% సత్యం. బయట నువ్వు గొడవ ఉంటా మనసు కల్పించినప్పుడు అది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. నీ హృదయంలోని ఈశ్వరుడు 99% సత్యం కాదు, 70% సత్యం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల పుట్టు దష్టు అనవరు అత్యుత్పిష్యాలకి. నువ్వు కాదు, నీ మాట అసహజంగా ఉంటే, నీ ప్రవర్తన అసహజంగా ఉంటే దాని మీద దుమ్ము చల్లటం మానేసి నువ్వు హృదయం మీద నువ్వు హృదయం మీద మీద దుమ్ము చల్లుతావంటే పుట్టు దష్టు అనవరు అత్యుత్పిష్యాలకి. నీ ప్రవర్తన అసహజంగా ఉంటే దాని మీద దుమ్ము చల్లు, నీ మాట అసహజంగా ఉంటే దాని మీద నీ దుమ్ము చల్లు. నీ హృదయంలో నుంచి ఎందుకు నువ్వు దుమ్ము చల్లుతానంటావేంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గీతలో కేశవుడు చెప్తాడు, నువ్వు దేవుడు దేవాలయంలో ఉన్న దేవుణ్ణి ఎంత భక్తితో ఆరాధిస్తున్నావో నువ్వు చేస్తున్న పని ఎందుకు ఆరాధించావు అలాగా? అది వేరు, ఇది వేరేనా? అది వేరు కాదే. దేవాలయంలో ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తే ఎలా ఆరాధిస్తున్నావో, ఎంత గౌరవభావంతో నువ్వు చేస్తున్నావు, ఇంట్లో పనిని ఎంత గౌరవభావంతో ఎందుకు చేయు? పని దేవుడు కాదా? అరే కృష్ణ అరే డివోషన్ టు డ్యూటీ. అరే కృష్ణ అరే డివోషన్ టు గాడ్. సరే సరే, డివోషన్ టు డ్యూటీ. పని మీద నీకు దేవుడి మీద, ఊళ్ళో ఉన్న దేవుడి మీద నా భక్తి, పని మీద భక్తి లేదా నీకు? ఊళ్ళో ఉన్న దేవుడి మీద నా ప్రేమ, పని మీద ప్రేమ లేదా? డివోషన్ టు డ్యూటీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో నారాయణాయ 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 నారాయణాయ. మీకు ఇష్టమైన వాళ్ళునే నారాయణుడు ఉన్నాడు, ఇష్టమైన వాళ్ళు నారాయణుడు లేడా? ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ 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 ఓం నమో నారాయణాయ. వాడే మన అంతర్యామి, వాడే నారాయణుడే మన అంతర్యామి వాడే. మిమ్మల్లో వాణ్ణి మేము చూడాలి, నాలో మీరు వాణ్ణి చూడాలి, అది చెటారు కొమ్మ. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. అది మొదల స్థితి కాదు, చివరి స్థితి కాదు, పరమస్థితి. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. నారాయణుడు లేకుండా శరీరం వస్తుందే. ఓం నమో నారాయణాయ అంటే శరీరం వచ్చిందంటే అక్కడ నారాయణుడు ఉన్నాడని అర్థం అని చెప్పడం, చెప్పకుండా చెప్పటం. ఏంటిది చెప్పకుండా చెప్పటం? శరీరం ఎక్కడైనా వచ్చిందంటే అక్కడ నారాయణుడు ఉన్నాడు, నారాయణుడు లేకుండా దేహం రాదు. ఓం నమో నారాయణాయ 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 ఓం నమో నారాయణాయ 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 నారాయణ 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 నారాయణ. నారాయణుడే కదా ఈ రూపాల్లో ఉన్నదంతా, నారాయణుడే కదా. ఓం నమో నారాయణాయ 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 నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. నీ దేహయాత్రలో దుఃఖం ఎదురవచ్చు, సంతోషం ఎదురవచ్చు, కానీ వాసుదేవుణ్ణి మిస్ అవ్వద్దు. వాడి నిజం ఈ సుఖ, ఈ దుఃఖము సంతోషం అనిజం. అంచేత ఈ దృష్టిలో పెట్టుకుని అసలు గమ్యం మర్చిపోవద్దు, వాసుదేవుణ్ణి మర్చిపోవద్దు. నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ.